ఆ విమానం కూడా బంగారపు విమానం. అందులోంచి వాళ్ళు రావడంతో ఈ శివశర్మ జీవాత్మని తీసి ఓ అందమైన శరీరంలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు శివశర్మ అచ్చం విష్ణువులో ఉన్నాడు. అంటే ఎవరైనా హరిస్మరణ చేసి ప్రాణం విడిచిపెడితే హరిశరీరము వంటి శరీరములో ప్రవేశపెడతాడన్నమాట వాణ్ణి. దానికి ఏమని పేరు? సారూప్యము అని అర్థం. సారూప్యము, సామీప్యము, సారూక్యము, సాయుధ్యము అని నాలుగు రకాల మోక్షాలు చెప్పారు. అందులో సారూప్యం అంటే ఏమిటి? సరూపస్య భావ సారూప్యం. విష్ణువు ఏ రూపంలో ఉంటాడో ఆ రూపమే వీడికి ఇస్తారు. అదే శివభక్తులైతే శివరూపం, అమ్మవారి భక్తులకి అమ్మవారి రూపం. మనం ఏ దేవతను ఉపాసిస్తున్నామో ఆ దేవతా రూపము వంటి రూపం మనకి ఇచ్చేస్తాడు పరమాత్మ. అది సారూప్యం. సామీప్యం అంటే ఇది ఇలా దగ్గరగా కూర్చోటం. సమీపస్య భావ సామీప్యం, ఎదురుగుండా కూర్చుని స్వామివారి సేవ చేసుకోవచ్చు అన్నమాట. సారూప్యం, ఎప్పుడు ఆయన అలా చూస్తూ ఉండొచ్చు. సమీపంగా ఉన్నా ఎల్లప్పుడూ దగ్గర ఉండనివరుగా బయట పనులకు పంపుతారు అప్పుడప్పుడు. కానీ సారూప్యం అలా కదట, జయ విజయుల్లాగా, పుణ్యశీల సుశీలులాగా ఆంతరంగిక సేవ చేస్తూ చూసే భాగ్యం ఇస్తాడు. ఇంకా సాయుధ్యం అంటే దగ్గర ఉండక్కర్లా, దూరంగా ఉండక్కర్లా, చూస్తూ ఉండక్కర్లేదు, అదే రూపం అక్కర్లేదు, ఆయనలో కలిసిపోవడం. చెంబుడు నీళ్లు పెట్టుకొని గోదాట్లో కలిపితే ఈ చెంబుడు నీరు ఉంటుందా? గోదావరి అయిపోతుంది. అలాగ వీడి ఆత్మ పరమాత్మలో లీనమైపోతే అది సాయుధ్యం. అటువంటి అత్యద్భుతమైన వాటిల్లో సారూప్యం ఇప్పుడు ఇతనికి వచ్చింది. వీడు తన రూపాన్ని ఆ విమానంలో ఉన్న అద్దంలో చూసుకుని ఆశ్చర్యపోయాడు. అయ్యా మహాత్ములారా, సతతము నేను పురాణములు విన్నాను, చెప్పాను, పురాణాలలో విష్ణు భక్తులు ఇద్దరుంటారని, వాళ్ళు పుణ్యశీల సుశీలురని పిలువబడతారని, వాళ్ళు విష్ణువులాగే నీలమేఘఛాయా శరీరులై శంఖచక్ర కథా పద్మములతో చతుర్బాహులై ఆజాను బాహు లలాట నేత్రులై ఉంటారని విన్నాను నేను. వారు మీరేనా లేక మరెవరైనా? శివభక్తి కలిగిన వాణ్ణి కైలాసానికి, అమ్మవారి భక్తి కలిగిన వాణ్ణి మణిద్వీపానికి, విష్ణు భక్తి కలిగిన వాణ్ణి వైకుంఠానికి పట్టుకుపోతారని, ఆ పట్టుకుపోయేటప్పుడు విష్ణువు రూపం వంటి రూపం వస్తుందని విన్నాను, ఇప్పుడు నిజంగా నాకు ఆ రూపం వచ్చిందా లేక నేను చూస్తున్నది భ్రమ అన్నాడు. అప్పుడు వాళ్ళు, మహాభక్తుడా, నీకు మేము చెప్పేది ఏముంది, నువ్వు నిజంగా పురాణాల్లో విన్నది నిజమే, మేము వైకుంఠం నుంచి వచ్చాం, విష్ణు దోతలం, పుణ్యశీల సుశీలురం, నిన్ను వైకుంఠం నుంచి ఈ దివ్య విమానంలో వైకుంఠానికి పట్టుకుపోవడానికి వచ్చాం, నీకు అచ్చం విష్ణువు వంటి రూపమే ఇచ్చాం, ఇది భ్రమ కాదు అనగానే ఇతడు ఆశ్చర్యపోయి, నేను నిజానికి శివభక్తుడి కదా, మరి వైకుంఠానికి ఎందుకు పట్టుకుపోతున్నారన్నాడు. నువ్వు ఎంత శివభక్తుడివైనా చివరి క్షణాల్లో ప్రాణం పోయేటప్పుడు హరి అన్నావు, అంత్యకాలంలో ఏ నామస్మరణ చేస్తే ఆ రూపము ఆ లోకము పొందుతారు అది, అందుకే అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేవరం అని కృష్ణుడు చెప్పింది. అది అనగానే ఈయన ఆశ్చర్యపోయాడు, నేను ఎన్ని అపచారాలు చేసినా చివరి క్షణాలలో ఇక్కడ చచ్చిపోవడం, పశ్చాత్తాపం పొందడం, హరిస్మరణ చేయటం ఉపయోగపడింది. ఈ హరిస్మరణ ఎప్పుడు చేశాను అంటే పూర్వం పురాణాలు విన్న పుణ్యం, అవి లేకపోతే ఇది గుర్తుకురాదుగా. ఇప్పుడు మీరు రోజు విన్నారు, వినగా 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 మీకు తెలియకుండానే మీ శరీరం పురాణ శరీరం అయిపోయింది, అప్పుడు మీకు ఇంకోటి గుర్తుకు రమ్మన్నారా? అందుకని సత్సంగత్వం కావాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. బతికుండగా మోక్షం పొందడం అంటే అదే అన్నమాట. శరీరం శరీరంగా ఉంటుంది, మనం ఉంటాం, కానీ శరీరంతో సంబంధం లేకుండా అంటే డిటాచ్డ్గా ఉంటాం, అటాచ్డ్గా ఉండం. సంతోషించాడు ఇప్పుడు ఈయన. అయ్యా ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెడతారన్నాడు. ఈ వైకుంఠ విమానంలో వైకుంఠానికి తీసుకెడతాం. నువ్వు పురాణాలు విన్నావు, చెప్పావు, చివరి క్షణాల్లో యాత్రలు చేసావు, కాబట్టి నీకు దారి పొడుగుత అనేక లోకాలు ఉన్నాయి, అవి చూపించి అక్కడ కాసేపు ఆపి వాటి విశేషాలు వివరిస్తాం, అప్పుడు వైకుంఠానికి వెడతాం. వైకుంఠానికి వెళ్ళడంలో కూడా మూడు మార్గాలు ఉన్నాయిట. ఒకటేమో శరీరం విడవగానే ఆన్ ది స్పాట్ వైకుంఠానికి వెళ్ళిపోతారు, వాడికి మహాపుణ్యాత్ముడు. మరికొంతమందికి ఏం చేస్తారు, దివ్యలోకములు మాత్రం కొన్ని చూపించి తీసుకెడతారు. నీకు అన్ని చూపించాలి మేము, ఒక దివ్యలోకములే కాదు, దారి పొడుగుతూ ఉన్న సమస్త లోకాలు చూపించాలి. అవన్నీ వర్ణించి చెప్పి అక్కడికి తీసుకురమ్మని వైకుంఠానికి విష్ణు ఆజ్ఞాపించాడు. దానికి గల కారణం ఏమిటంటే, నీవు ఎన్ని శాస్త్రాలు చదివినా కొన్ని భ్రమలు నీలో ఉన్నాయి, ఆ భ్రమలు తొలగాలంటే తీర్థయాత్రలు చెయ్యాలి, ఇది రహస్యం. కాశీకి వెళ్ళాలన్నా కొన్ని తీర్థయాత్రలు చేస్తే కానీ కాశీకి వెళ్ళలేమండో మనం. చేయగా చేయగా తీర్థయాత్రలు, వినగా వినగా యాత్రల మహిమ, వినగా వినగా పురాణాలు, ఎప్పటికో కాశీ వెళ్ళి అక్కడ శరీరాన్ని విడిచిపెట్టగలుగుతాం. కాబట్టి నీలో ఉన్న కొన్ని భ్రమలు పోవడానికి ఈ విమానంలో నిన్ను మెల్లగా తీసుకెడతాం. చాలా దూర ప్రయాణం అది. విమానాల్లో కూడా కొన్ని విమానాలు ఎక్కడ ఆపకుండా పెడతాయి, కొన్ని మధ్యలో ఫ్రాంక్ఫర్ట్లో ఆపి తీసుకెళ్ళేవాడు పూర్వం గుర్తుందా మనకి చికాగో వెళ్ళేలోపు. అలాగా నీది నాన్ స్టాప్ కాదు, స్టాప్ అవుతూ వెళ్ళేటటువంటి విమానం అన్నారట. సరే సంతోషం అన్నాడు ఈయన, ఎక్కాడు. మొట్టమొదటి లోకం వచ్చింది. ఇది మన కోసం శివశర్మ వంకతోటి భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఇతన్ని ఆపాడు. నిజంగా అతన్ని పట్టుకుపోయి ఇవేమి చెప్పకపోతే మనకి కాశీ మహిమ తెలియదు. కాశీ మహిమ లోకానికి అందించడం కోసం శ్రీ మహావిష్ణు వాడిన లీల అన్నారు. అంటే కాశీ మహిమని విష్ణువే చెప్పాలి, విష్ణువు ద్వారా బ్రహ్మ పురాణంగా రాయాలి, బ్రహ్మ ద్వారా కుమారస్వామికి తెలియాలి, కుమారస్వామి ద్వారా అగస్త్యుడికి తెలియాలి, అప్పుడది వ్యాసుడు పురాణంగా రాయాలి. అందుకని శ్రీ మహావిష్ణువు ఇంత ప్రయాణం పెట్టేట ఆయన. సరే ఇప్పుడు బయలుదేరారు. ముందు ఒక లోకం వచ్చింది. ఆ లోకంలో భయంకరమైన గూని ఇలా వంగిపోయి అస్థిపంజరాలు తప్ప ఏమీ లేకుండా ఎంతంత విచిత్రమైన బుర్రలతో కళ్ళు మాత్రం లేకుండా ఈ పెదవులు వాగిపోయి చేతులు ఇలా వంగి ఉన్న కొంతమంది కనబడ్డారు. విట్లాచార్య సినిమాల్లో ఉంటాయి సరే అహహే అని అస్థిపంజరాలు, అవన్నీ అక్కడ అస్థిపంజరాలే. దాంతో ఈయన కంగారు వచ్చింది. వీరెవరండి అన్నాడు. ఇది పిశాచ లోకం. ప్రసంగవశాత్తు పురాణం విని శివశివ అన్నవాళ్ళు ఈ లోకానికి వస్తారు. అంటే వాడి జీవితంలో ఎప్పుడూ భక్తుడు కాదు. అనుకోకుండా కాశీ మహిమ ఈ అమ్మవారి గుళ్ళో జరుగుతోంది, మహాలక్ష్మి ఆలయంలో. వాడికి పురాణం వినడం ఇష్టం లేదు కానీ రోడ్డంబట పెడుతున్నాడు, పెద్ద మైకు ఉంది కదా, ఆ మైకులోంచి కాశీ మహిమ కొంచెం వాడి చెవిలో పడిందిట. ప్రసంగవశాత్తు చెవిలో పడిందిగా ఆ కాస్త పుణ్యానికి నరకానికి వెళ్ళవలసిన వాడు కాస్త ఈ పిశాచి లోకానికి వస్తారు. ఇక్కడ కొంతకాలం ఉన్నాక మళ్ళీ భూలోకంలో శివభక్తులై పుట్టి అప్పుడు మళ్ళీ బాగా శ్రద్ధగా 7 రోజులు 5 రోజులు పూర్తిగా 2 పూట్ల కూడా కాశీ మహిమ పద్మాకర్ గారి ద్వారా విని అప్పుడు వాళ్ళు మోక్షం పొందుతారు. ప్రస్తుతం వీళ్ళు హఠాత్తుగా చెవిలో పురాణం పడ్డం వల్ల శివభక్తి పొంది శివుడి స్మరణ చేసి శివకథ విని ఈ లోకానికి వచ్చిన వారు. ఇది పిశాచ లోకం. ఓహో అనుకున్నాడు ఆయన. ఓరి బాబోయ్ అవి ఉన్నాయట, గోయ్ 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 అని మీదకు వచ్చేసాయి. వచ్చేసి 2 చేతులు ఇలా పెట్టి, కేవలం ఎముకలే కదా అవి, ఆ ఎముకలతో శివశర్మ దండం, శివశర్మ దండం అన్నాయిట. కొంచెం దగ్గరకు వచ్చి దండం పెడితే భయం వేస్తుంది, దూరం నుంచి పెట్టండి అన్నాడు ఆయన. అవి ఎంత భక్తితో దండం పెట్టినా బొత్తిగా మరి పిశాచాలు కదా, పిశాచాలు దండం పెడితే కొంచెం భయం వేసింది దీనికి. ఆశీర్వదించాడు. ఇక్కడి నుంచి విమానం ముందుకెళ్ళింది. అప్పుడు అక్కడ కనిపించారు కొంతమంది అందగత్తెలు. ఏం అందంగా ఉన్నారండి వాళ్ళు. శివశర్మను చూచి తధీన్ ధీన్ తననన నృత్యం చేశారు వాళ్ళు. అంటే మంచి బట్టలతో నృత్యం చేశారు. మళ్ళీ సినిమా వాళ్ళలా కాకుండా, ఎప్పటికీ నా వయసు 16 దరిద్ర పాటలు కాకుండా అక్కడ అందమైన పాటలతోటి సరసాల జవరాలను అని పాడుతూ నృత్యం చేసి ఆహ్వానించారు. వీరెవరండి అన్నాడు. ఇది అప్సరో లోకం. వీళ్ళు అప్సరసలు అని పిలువబడతారు. అప్పంటే నీరు. పూర్వం పాల సముద్రాన్ని చిలకగా అందులోంచి పుట్టారు వీళ్ళు. సముద్ర జలం నుంచి పుట్టారు గనక అప్సరహ అంటారు వీళ్ళని. ఇదిగో ఈవిడ రంభ, ఈవిడ ఊర్వశి, ఈవిడ తిరోత్తమ, ఈవిడ హరిణి, ఈవిడ హేమ, ఈవిడ వరూధిని అని మొత్తం వారందరి పేర్లు చెప్పాడు. ఇందులో ఊర్వశి తిలోత్తమ ఈ ఇద్దరు మాత్రమే అప్సరసలు గారు, అంటే నీళ్లలోంచి పుట్ల. అందరూ పాలసముద్రం నుంచి పుట్టినా ఇద్దరు మాత్రం విడిగా పుట్టారు. అందులో ఊర్వశి నారాయణుని తొడ నుంచి పుట్టింది, ఊరువు నుండి పుట్టింది గనక ఊర్వశి. ఈ తిలోత్తమ పూర్వం సుందోపసుందుల్ని చంపడం కోసం బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పంతో సృష్టించాడు, కాబట్టి బ్రహ్మ మానస పుత్రిక. ఈ ఇద్దరు తప్ప తక్కిన వాళ్ళంతా నీటిలోంచి పుట్టారు. వీళ్ళెవరో ఎలా పుడతారో చెబుతా విను. వీళ్ళు ఎంతో భక్తితో గురువుల్ని ఆరాధించి గురు మంత్రాన్ని పొంది ఎప్పుడో ఒకప్పుడు ఏదో చిన్న కారణంతో గురుద్వేషం పెట్టుకుంటే చచ్చిపోయాక ఇలా అప్సరసలే పుడతారట. అప్సరసలే పుట్టాలంటే ఏంటనమాట, మీరందరూ గురువుల దగ్గర మంత్రాలు గుచ్చుకున్నారనుకుందాం, కొంతకాలం గురువుల మీద భక్తి ఉంటుంది, ఎందుకో అప్పుడప్పుడు గురుద్వేషం పుడుతుంది, చీ దిక్కుమాల గురువు అని ఆ గురువులను ద్వేషించటం వల్ల సిద్ధి పోదు, అలాగని ఫలించదు. అందుకని ఉత్తమ స్థితికి వెళ్ళడం బదులుగా అప్సరోలోకం చేరతారు. ఒక్కొక్కప్పుడు పాతివృత్యాన్ని విడిచిపెట్టినటువంటి స్త్రీలు లేదా కన్యా రూపంలో ఉండగా పెళ్లి కారికృతమే పురుషుడి ద్వారా గర్భం ధరించిన స్త్రీలు పశ్చాత్తాపంతో హరిస్మరణ చేస్తే వారు కూడా ఈ అప్సరోలోకానికి వస్తారు. ఎవరైనా ఎక్కువ సార్లు పెళ్లిళ్ళు చేసుకుంటే, పెళ్ళయ్యాక విడాకులు వచ్చుకుని మళ్ళీ పెళ్లి చేసుకుని, ఇలా పదే పదే విడాకులు వచ్చుకుని పెళ్ళిళ్ళు మార్చుకునే వాళ్ళు కూడా మళ్ళీ పురాణం విని హరిస్మరణో శివస్మరణో చేస్తే వారు కూడా అప్సరోలోకానికి చేరతారు. ఈ విధంగా ఎవరెవరు అప్సరోలోకానికి కడతారో వాళ్ళందరినీ వివరించాడు. ఇది అప్సరోలోకం అనగానే అమ్మ మీ అందరికీ కూడా శుభమవుగాక అన్నాడు. మళ్ళీ విమానం ముందుకెళ్ళిపోయింది. తర్వాత విద్యాధురులు కనబడ్డారు. వీళ్ళంతా విద్యలను ఉపాసించారు, కానీ విద్యలని పొట్టకూటి కోసం ఉపయోగించుకున్నారు. చదువుకున్నారు, ఈ చదువును అమ్ముకున్నారు అనమాట. పిహెచ్డి చేశాడు అనుకోండి, ఏం ఉపయోగం? డబ్బిస్తే కానీ ఎవడికి పాఠం చెప్పడం. ఎంతసేపు ఈ సర్టిఫికెట్లని డబ్బు సంపాదనకే వినియోగిస్తే అటువంటి వాడికి నరకం వస్తుంది. కానీ నరకానికి వెళ్లే ముందు వీళ్ళకి హఠాత్తుగా పశ్చాత్తాపం కలిగి నా యావత్ జీవితం విద్యలు అమ్ముకున్నాను అని భక్తితో హరహర మహాదేవ శంభో శంకర లేక హరి నారాయణ అని తలుచుకోవటం వల్ల మళ్ళీ వాళ్ళకి ఈ విద్యాధర లోకం వస్తుంది. అక్కడి నుంచి గంధర్వ లోకానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు మంచి గాయకులు. ఈ గాయకులంతా శివుడి దగ్గరికి వెళ్ళి కాశీ వెళ్ళి పూర్వకాలంలో శివుణ్ణి తేనెతో అభిషేకించారు. ఆ పుణ్యం వల్ల వీళ్ళకి ఈ లోకం వచ్చింది. అందుకే వీళ్ళకి మధురమైన కంఠం ఉంటుంది. గంధర్వులకు ఎంత బాగుంటుందో తెలుసా గాత్రం, వాళ్ళు పాడుతూ ఉంటే అందుకే గంధర్వగానం అన్నారు పూర్వం. మహామధురం అనమాట. ఆ కంఠం తీగలా సాగిపోతుంది, ఎలా కావాలంటే అలా వెళ్ళిపోతుందట. నిరంతరం శివస్మరణ చేసి శివుణ్ణి తేనెతో అభిషేకించి ఆ తేనెని తీర్థంగా తీసుకోవటం వల్ల వీళ్ళు ఈ గంధర్వలోకాన్ని చేరారు. అందుకే వీళ్ళు నిరంతరం హరిని హరుణ్ణి పూజిస్తూ ఆయన్నే గానం చేస్తూ ఉంటారు అనగా వాళ్ళని అభినందించి ముందుకెళ్ళిపోయాడు. ఇప్పుడు జరిగిందో తమాషా. ఒక ఆయన తెల్లని గుర్రం మీద ఎక్కొచ్చాడు. ఆయన అందమైన తెల్లని లాల్చీ వేసుకున్నాడు. ఆ తర్వాత మెడ నిండా తెల్లని హారాలు వేసుకున్నాడు, స్ఫటికమాల లాంటివి, తామర పువ్వుల్లో ఉన్నాయి కళ్ళు, ఇంకా అందాన్ని వర్ణించలేము. చిరునవ్వు నవ్వుతూ సౌమ్యమూర్తి అయి వచ్చాడు దగ్గరికి. వచ్చి, నాయన శివశర్మ నీవు ధన్యుడివి, నీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను అన్నాడు. అనగానే శివశర్మ తెల్లబోయి, ఇంత అందంగా ఇంత చిరునవ్వుతో ఉన్న ఈ పుణ్యాత్ముడు ఎవడండి, అందాల బొమ్మ ఈయన, పైగా నా దగ్గరకు వచ్చి శివశర్మ ధన్యుడు అంటాడు, నేనేం ధన్యుణ్ణి, నాకెందుకు దండం పెడుతున్నాడంటే, అప్పుడు వాళ్ళు చిరునవ్వు నవ్వి, ఈ మహానుభావుడు నీతో మాట్లాడుతున్నవాడు యమధర్మరాజు గారు, దక్షిణ దిగ్భాగానికి అధిపతి అన్నట్ట. ఆ వెంటనే యముడు, ఇప్పుడు అర్థమైందా, నేను ధర్మరాజుని, నువ్వు ధర్మాత్ముడు అని ఎందుకన్నానంటే, నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళావు, ఏదో చిన్న చితగా లోపాలున్నా గంగానదీ తీరంలో పడిపోయావు, చచ్చిపోయేందుకు 2 రోజుల ముందు హరి హర హరి హర అని తలుచుకున్నావు, అందువల్ల ధర్మరాజునైన నేను కూడా నీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ప్రాణం పోయే ముందు హరిహర స్మరణ చేసే వారికి నేను భక్తితో చేతులు 2 జోడించి నమస్కరించి సాష్టాంగపడి స్వాగతం చెబుతానన్నట్టు అని దీవించి వెళ్ళిపోయాడు. ఈయనకి మతిపోయి, ఏమండి ఇప్పుడు వచ్చింది మన యమలోకమా, ఈయన యముడా, మా ఆ ఊళ్ళో పౌరాణికులు తెగ వర్ణించేస్తున్నారే, యముడంటే దున్నపోతు మీద ఉంటాడని, నల్లగా చింతపండు ముద్దలా ఉంటాడని, జుట్టేమో ఏతాకులు పెట్టినట్టుంటుందని, ఎర్రని కళ్ళతో ఉంటాడని, దండం పాశం పుచ్చుకొని ఎరా పాపాలు చేశారా అని రోజు చితక్కొడతాడని విన్నాం. ఓసారి మేము శ్రీకాకుళం దగ్గరికి వెళ్ళాం, అక్కడ ఒక ఆవిడ హరికథ చెబుతుంది. ఒక ఆవిడ అనమాట, యమలోకం అంతే ఏతను కొంతే పరపర గోత్రం అంది. ఎంత భక్తి అండి, నిజంగా ఒక్కొక్క ప్రాంతాల్లో పల్లెటూళ్ళల్లో ఉన్న భక్తి నిజంగా పట్టణాల్లో ఉండదు, ఎంతో అమాయకంగా చెబుతుంది అనమాట. ఆ తర్వాత తెలిసింది అనుకోండి, ఏంటి పెద్దగా చదువుకుని అమాయకురాలు కదా, ఆ భక్తికి నాకు సాష్టాంగ పడాలనిపించింది. ఆవిడ చెబుతున్నది ఏమిటో తెలిసా చివరికి అర్థమైంది, యమలోకం అంటే ఏమనుకుంటున్నావు, పాపం చేస్తే పరపరకు వస్తారు అదనమాట. యమలోకమంతే ఏతనుకొంతరో బాభయ్యథే పరబ్రహ్మ. అలా భక్తులందరూ కూడా యముడంటే పాపం చేస్తే పరపరకు వస్తారు అని ఒక అనుమానం. ఈ యముడు చూస్తే ఇంత అందంగా ఉన్నాడు, పద్మాకర్ గారి లాగా నవ్వుతూ ఆనందంగా కనపడుతున్నాడు. ఈయనకి ఈ రూపం ఉందా లేక ఆ రూపం ఉందా అనగానే వాడు చిరునవ్వు నవ్వి, నువ్వు ధన్యుడివి, మంచి ప్రశ్న వేశావు, పురాణాల్లో చెప్పింది ఏమి అబద్ధం కాదు. కానీ యముడికి రెండు రూపాలు ఉంటాయి, ఆయన డ్యూయల్ రోల్స్, రాముడు భీముడిలా ఉంటాడు, బుద్ధిమంతుడు సినిమాలో నాగేశ్వరరావులాగా ఉంటాడు. నువ్వు పుణ్యాత్ముడు గనక అర్చన చేసే వేణుగోపాలస్వామి అర్చన చేసే అర్చకుడిలో కనబడ్డాడు, పాపాత్ములకి రెండో రూపంతో కనబడతాడు. పాపాత్ములకి నల్లగా భయంకరమైన రూపంతో ఎర్రని కళ్ళతో దున్నపోతు మీద దండధరుడి కనబడతాడు. నాయన ఇదిగో ఇదే యమలోకం, ఇక్కడి నుంచి చూడు, అదిగో అది రౌరవం, అది మహారౌరవం, అది కుంభీపాకం, అది అసిపత్రవనం అని రకరకాల వర్ణనలు చేసి చూపించారట. ఓ చోట పెద్ద పెద్ద ఇనపకొండల్లో నూనె పోసి అందులో పాపాత్మల్ని చల్లపుణుకులు వేయించినట్టుగా, బూరెలు వేయించినట్టుగా వేయిస్తున్నారు. మరో చోటేమో కత్తులు, ఆకులే కత్తులు, చెట్లకి కత్తుల్ని ఆకులుగా పెట్టారనమాట. అసి అంటే కత్తి, కత్తియే పత్రముగా కలిగింది కనుక అసిపత్రవనం. దాని మీద వేసి పాపాత్మల్ని సామిల్లులో రంపాల మీద వేసి గర్ర గర్ర అని కోసినట్టు కోసేస్తున్నారు ముక్కల ముక్కల కింద. ముక్కలైపోతున్నారు వాళ్ళు, మళ్ళీ అతుక్కుపోతున్నారు, మళ్ళీ ముక్కలవుతున్నారు, అతుక్కుంటున్నారు. మరో చోట ఇంతంత పురుగులు రురువులు అని ఉంటాయి, ఆ క్రూర మృగాలు పట్టి కుట్టేస్తున్నాయి. మరో చోట మహా రురువులు ఉన్నాయి. కొన్ని చోట్ల పూయూష శ్లేష్మ శ్లేష్మాది కుండాలు, అనగా ఏమిటో తెలిసిన మలం, మూత్రం, శ్లేష్మం ఇవన్నీ కుండల నిండా పట్టుకొచ్చి పాపాత్మను నోట్లో పోసి, ఏరా శివరాత్రి నాడు కళ్ళు తాగుతావా, చుట్ట కాలుస్తావా గుళ్ళోకి వెళ్ళి, అక్కడికి వెళ్ళేమో ఇంకో పిచ్చపని చేస్తావా అంటున్నారు. మరొక చోట ఏం చేస్తున్నారు, నాలుకని ముక్కలు ముక్కల కింద కోసేస్తున్నారట రంపాలతో. ఎరా పద్మాకర్ గారు పురాణాలు చెబుతూ ఉంటే ఆయన తిడతావా బయటికి వెళ్ళి, ఆయన దుర్మార్గుడు అంటావా, రారా అని నాలుక పుచ్చుకొని కరుణ కరుణను కోసేస్తున్నారట. అంచేత బయటికి వెళ్ళాక మీకు ఆ నరకం కావాలంటే నాకు ఒకటి పౌరాణికులు తెగ తిట్టండి, మీరు తిట్టరులేండి మంచివాళ్ళు, అలా తిట్టారో ఇక మీరే నెక్స్ట్ అనమాట. నాలుక చీలికలు చేస్తారు, ఒక్కటి నన్నని కదట, పౌరాణికుల్ని, భక్తుల్ని, జ్ఞానుల్ని, మహాత్ముల్ని, మీలాగా భక్తితో పురాణం వినేవాడిని ఎవరిని తిట్టకూడదు అనవసరంగా. అనవసరముగా పరనింద చేసే పాపాత్ముల నాలుకలు చీలికలు చేస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ నరకకుండాలు, వీళ్ళని యముడు కొట్టండి, గడికండలు కొయ్యండి అంటారు. పరస్త్రీలని చెరిచిన వాళ్ళు, చిన్నపిల్లల్ని అమ్ముకున్న వాళ్ళు, తల్లిదండ్రుల్ని పూజించని వాళ్ళు, గురుద్రోహం చేసిన వాళ్ళు, పురాణాదులను విమర్శించేవాళ్ళు, అనవసరంగా పరుల సొమ్ములని అపహరించేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ యమధర్మరాజు భేకరాకారంతో అనుజ్ఞ ఇచ్చి యమకింకరులకి శిక్షించండి శిక్షించండి అంటాడు. కానీ నువ్వు పరమ పుణ్యాత్ముడివి గనక చచ్చిపోయే ముందు హరిస్మరణ చేసావు గనుక, గంగా తీరంలో శరీరం విడిచిపెట్టావు గనక సౌమ్యాకారంతో కనిపించాడు. అందువల్ల నాయన నువ్వు అదృష్టవంతుడివి. యముడు ఇలా ఎవరితోటి చిరునవ్వు నవ్వుతూ పలకరించడు, యముడు ఎప్పుడు వెరీ సీరియస్. కొంతమంది చూశారు లేదు తిక్కుమాన్ముఖం, ఎన్ని జోకులు వేసినా నవ్వరు, మరి ఇదేం పుట్టుకో. యముడు కూడా అలాగే పాపాత్ములకు అలా కనపడతాడు, కానీ పుణ్యాత్ములకి ఇలా నవ్వుతూ కనపడతాడు నాయన. అనగానే ఆహా యమధర్మరాజా నీకు నమస్కారం, ఏమండి యముడి గండం నుంచి బయట ఎలా పడతామండి అన్నాడు. దానికి 108 నామాలు ఉన్నాయి. దానికి ఏమని పేరు, ఏ ధర్మరాజ విరచిత అష్టోత్తర శతనామాని. మూలంలో కాశీఖండలో చెప్పారు, ఎవడు ధర్మరాజు చేత రచింపబడిన 108 నామములు చదువుతాడో వాడు యమధర్మరాజు గారి వల్ల గండం పొందడు, యముడు వాడికి భయంకరంగా కనబడ్డు, యముడు వాడికి నమస్కరించి వాడిని వైకుంఠానికి పంపుతాడు. ఆ నామాలు 108 అందులో ఉన్నాయి. అందులో ఒకటి హరి, రెండవది హర, మూడవది రజనీశ కళావతంస, నాలుగవది పద్మాక్ష, ఇలా మొత్తం 108 నామాలు ఉంటాయి. శ్రీకృష్ణ, ఉమావల్లభ, రుక్మిణీ వల్లభ, పార్వతీ వల్లభ, ఇలా 108 నామాలు యముడు రాశాడు స్వయంగా. ఒకటి విష్ణువు నామం, ఒకటి శివనామం, ఒకటి విష్ణువు ఒకటి శివుడు, అలా మార్చి మార్చి ఉంటాయన్నమాట ఈ శివకేశవుల యొక్క 108 శతనామములు. రోజు ఉదయం పూట చదువుకుంటే మంచిది. అన్నిటికీ మించి ఇంకా సులభమైన మార్గం చెబుతాను, ఎప్పుడో ఒకప్పుడు మనం కలిసి వెళ్తాంగా. మనం అంటే మీరు విడిగా వెళ్ళడం, నేను విడిగా వెళ్ళడం కాకుండా మనందరం కలిసి వెళతాం. మంధని స్పెషల్ అని ఒక ట్రైన్ పెట్టిస్తారు ఒక కంపార్ట్మెంట్కి, అక్కడ రాసేస్తారు అనమాట. ఏమంటే బ్యానర్ ముందే రెడీ చేయించండి. అక్కడికి వెళ్ళేటప్పుడు 108 నామాలు కనుక కనీసం 108 మందికి తక్కువ కాకుండా వెళ్ళాలి. 1008 మంది అయితే మరీ మంచిది. అక్కడికి వెళ్ళి ఈ కంపార్ట్మెంట్కి బ్యానర్ పెట్టుకుని వెళతాం. అక్కడికి వెళ్ళగానే ఈ 108 నామాలు 9 రోజులుండి రోజు పొద్దుట సాయంత్రం నేను చెప్పిస్తూ ఉంటాను, మీరు అంటూ ఉంటారు. ఇక చూడండి, ఇక ఎక్కడ చచ్చిపోయినా పర్వాలా, కాశీలో చచ్చిపోయిన పుణ్యం వస్తుందట. కాశ్యాంత మరణాన్ని ముక్తి చేయాలి. ఏమండి మీరు హాస్యానికి ఉంటున్నారా అని కాదు, నేను ఎప్పుడు హాస్యానికి కూడా ఇలాంటి మాటలు మాట్లాడను. యమధర్మరాజు చెప్పిన వాడు చెబుతున్నాను. యముడు రాసిన ఈ 108 నామాలు గురువు చెబుతూ ఉంటే, మీరు చదవడం కాకుండా ముందు గురువు అనాలి, ఓం హరయే నమః అనగానే మీరు ఓం హరయే నమః, ఓం హరాయ నమః మళ్ళీ మీరు ఓం హరాయ నమః అనాలి. ఇలా అంటూ 9 రోజులు ఉదయం సాయంత్రం కనుక కాశీలో జపం చేస్తే 2 రోజులు చాలు, అంతకంటే కూడా ఎక్కువ కన్నా ఎక్కువ చేయకూడదని కాదు, కనీసం 2 చేస్తే 9 రోజుల పాటు అటువంటి వాడు పొరపాటున ఆఫ్రికాలో చచ్చిపోయినా కాశీలో మరణించిన పుణ్యం వస్తుంది. దరిద్రపు దుబాయ్ కంట్రీలో చచ్చిపోయినా వీడిని కౌబాయిలాగా అందంగా మార్చేసి వైకుంఠానికి పట్టుకుపోతారు లేదా కైలాసానికి పట్టుకుపోతారు, కాశీ మరణ మోక్షం వస్తుందంటారు. అంత సులభోపాయాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా సులభోపాయం ఉంది, అది అద్భుతమైన కదా, అది కూడా చెప్తాను మీకు భవిష్యత్తులో. ఇంకా చాలా గొప్ప కథలు ఉన్నాయి, ఇంకా అక్కడే, ఇంకా ఎక్కడ సగం అయ్యింది, చాలా ఉంది. చెప్పవలసింది కొండ, చెప్పింది ఆ కొండలోని ఇంత అండ. కాబట్టి ఈ నామములను అత్యద్భుతంగా యమధర్మరాజు గారు రాశాడు, ఈ నామములు భూలోకంలో భవిష్యత్తులో వ్యాపిస్తాయి అని చెప్పి మహాత్ములు శివకేశవుల నామస్మరణని పుణ్యశీల సుశీలురు ఇతనికి బోధించారు. ఈ నామాలు నువ్వు మళ్ళీ భూమి మీద పుడతావు అనగానే వీడికి మతిపోయింది, ఏం మాట్లాడలేకపోయాడు. అప్పుడు పుట్టినప్పుడు వీటిని నువ్వు వ్యాపింపచేస్తావు అన్నారు వాళ్ళు. చివుక్కుమంది మనస్సుకి ఇతనికి. ఇంకా తర్వాత అడగలేదు కానీ తర్వాత అడుగుతాడు అనుకోండి, అది వేరే విషయం. ముందుకు వెళ్ళిపోయింది విమానం. అప్పుడు కనపడింది ఒక అందమైన లోకం. ఎంత అందంగా ఉన్నాడు వీడెవడండి అన్నాడు. ఇతను తెలియదా మీ భూలోకవాసులు రోజు రాత్రిపూట చందమామ రావే జాబిల్లి రావే అని పడతారే, ఆ చంద్రుడు ఈయనే పరమసుందరాకారుడు. ఇతడు పూర్వం సౌరాష్ట్రంలో తన పేరు మీదుగా ఈశ్వరుడి లింగాన్ని ప్రతిష్ఠించాడు, సోమనాథేశ్వరుణ్ణి. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై కాశీలో చంద్రేశ్వరుడు అనే పేరుతో నీ పేరు మీదుగా లింగాన్ని ప్రతిష్ఠిస్తే పుణ్యాత్ముడు అవుతావు, నీకు మోక్షం వస్తుందని చెప్పాడు. అతడే ఈతడు. అనగానే ఈ చంద్రుడి కథ ఏమిటి అన్నాడు. ఇంతలో చంద్రుడు అందమైన రూపంతో 2 జోడించి నమస్కరించి, మహానుభావ నీకు శుభం కలుగ్గాక, నేను ఈశ్వరుడు నెత్తి మీద నుంచి నీ దగ్గరకు వచ్చానన్నట్ట అని ఆయన వెళ్ళిపోయాక అప్పుడు వాళ్ళు చెప్పారు, పూర్వం భూలోకంలో అత్రి అని ఒక మహర్షి ఉండేవాడు, ఆయన భార్య పేరు అనసూయాదేవి. ఆవిడికి ఎప్పుడు అసూయ లేదు, అందుకని అనసూయ అంటారు. అసూయ అంటే చెప్పాను కదా మీకు, గుణేషు దోషారోప అసూయ, మంచిలో చెడ్డని వెతకటం. ఎవరో ఒక ఆవిడ కాళ్ళకి దండం పెట్టింది, కాళ్ళకి దండం పెట్టింది, ఎందుకు పెట్టింది, ఆవిడకి చేతులు లాగుతున్నాయట, రోజు దండం పెట్టి ఎక్సర్సైజ్ చేస్తే చేతులు లాగడం తగ్గిపోతుంది అని చెప్పారు డాక్టర్లు, అందుకు దండం పెడుతోంది తప్ప భక్తితో పెట్టట్లేదంటే ఎంత తప్పది. ఆవిడ పుణ్యాత్మురాలు దండం పెట్టింది, అందులో కూడా చెడ్డే వెతకడం. ఎవడో ఒక ఆయన ఒక 500 చేతిలో పెట్టాడు అనుకోండి, 500 కాదండి, 2005 క్రితం ఉన్న నోట్లు చల్లవన్నారని మీకు అంటగట్టాడండి అని చెప్తారు కొంతమంది. పాప ఆయన నిజంగా 2014 నోటే ఇచ్చాడు, అయినా సరే దిక్కుమాల వాడికి అందులో చెడ్డ వెతకడం అలవాటు కనుక గురువుగారు వాడిని నమ్మటానికి లేదండి, అది 2005 ముందున్న నోటు అండి అంటాడు, లేదా దొంగ నోటు అండి అంటాడు. పాప ఏ వెంకటరాజన్ దగ్గర దొంగ నోటు ఎక్కడ నుంచి వస్తుంది, కష్టపడి నానాయాతన పడి భక్తితో సంపాదించిన డబ్బు, ఆయన పట్టుకొచ్చి 1,000 నోటు లేకపోతే 5,000 నోటు ఏదో ఇచ్చాడంటే సంతోషించి పుచ్చుకోవాలి తప్ప ఇది దొంగ నోటా ఇంకో నోటా అని వెతకూడదు. అంటే పుణ్యాత్ముడి పుణ్యంలో చెడ్డని వెతకడం అన్నమాట. అలాగే మధ్యాహ్నం పూట మీ అందరికీ మంచి ఉప్మాయో ఉప్పుడు పిండో తప్పుడు పిండో ఏదో పిండి పడుతారు, పప్పుడు పిండో. ఏం చేస్తారండి, ఇంట్లోనేమో నూక మిగిలిపోయిందిట, ఆ నూక ఏం చేసుకోవాలో తెలియక వీళ్ళకి ఉప్పుడు పిండి పెట్టారండి. అంటే నూక మిగిలిపోతే మాత్రం పెట్టాలనుందా, చేత ఆయన కష్టపడి అన్నదానం చేస్తున్నాడు, దాంట్లో చెడ్డని వెతకడం అనమాట. కొంతమంది లక్షణం అంతే, ఎన్ని మంచి పనులు చేసినా అందులో చెడ్డే వెతుకుతారు. అలాంటి దుర్మార్గులకి అసూయాపరులు అని పేరు. అది లేనివాడు అనసూయుడు. అమ్మవారు అనసూయాదేవికి అది లేదు. ఎవరన్నా మంచి చేస్తే మంచి, చెడ్డ చేసినా కూడా అది మంచి ఉంటుంది ఆవిడ, అంత ఉత్తమురాలు. ఈ అత్రి అనసూయ చాలా గొప్పవాళ్ళు. వీళ్ళ కథ గురించి ఎక్కువ చెప్పడానికి ఇప్పుడు నేను, ఎందుకంటే మిగతా కథ ఎక్కువ కనుక క్లుప్తంగా చెప్పేస్తున్నాను అన్నమాట. ఒకప్పుడు పరమ పతివ్రత అంటే అనసూయే అన్నాడు నారదుడు. అనగానే త్రిమూర్తుల భార్యలు త్రిమాతలు ముగ్గురు కూడా అనసూయ కంటే గొప్ప పతివ్రత లేదని మీరు అంటున్నారు, నిజమేనా, మాకంటే గొప్ప పతివ్రత అన్నారు వాళ్ళు. అవును అన్నాడు నారదుడు. అదేంటో మేమే పరిశీలిస్తాం అని వెంటనే ఈ త్రిమాతలు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాపార్వతులు ముగ్గురు కూడా భర్తల్ని పిలిచి, ఏమండి భూలోకంలో అత్రి మహర్షి భార్య అనసూయ గొప్ప పతివ్రత అని నారదుడు తెగ పొగుడుతున్నాడు, బాగా బాకా ఊతున్నాడు, డప్పు వహిస్తున్నాడు, అదేమిటో పరిశీలించండి అన్నారు వారు. వెంటనే త్రిమూర్తుల ముగ్గురు అనసూయాదేవి ఆశ్రమానికి వచ్చారు. ఆ సమయంలో అత్రి ఇంటిలో లేడు. వెంటనే వీళ్ళు ఆవిడకి నమస్కరించి భిక్షాందేహి అన్నారు. ఆ రావడం కూడా త్రిమూర్తుల రూపంలో రాల, భిక్షుకుల రూపంలో, సన్యాసుల రూపంలో వచ్చారు. రండి నాయన, వచ్చి లోపలికి ఎవరికైనా అన్నం పెడతాం, కొంచెం మందని అగ్రహారంలో ఉండి వెళ్ళింది రండి ఆవిడ, అందుకని ఎవరు వచ్చినా అన్నం పెట్టేది, కూర్చోండి అని ముగ్గురిని కూర్చోబెట్టింది. ఈ ముగ్గురు సన్యాసుల రూపంలో కూర్చున్నారు, ఏం కావాలో కోరుకుంటే ఆ అన్నం వండి పెడతారు, కూరలు వండి పెడతానంది ఆవిడ. పూర్వం ఇంటికి వచ్చిన వాడిని మీరేం తింటారని అడిగి పెట్టేవారు, మేము పెట్టిందే తినండి అనేవారు కాదు, కొంచెం ఆ రోజులు వేరు. అందుకని మీకు నిజంగా బూడిద గుమ్మడికాయ అంటే ఇష్టం ఉందా, ఉత్తినే కబుర్లు చెబుతున్నారా, మీకు గోంగూర అంటే ఇష్టమేనా అని అడగండి. 10 సార్లు ఇది చెప్పాను కదా అని అనవసరంగా అందరూ బూడిద గుమ్మడికాయ నేను రెచ్చిపోతేస్తే చస్తాను. అంచేత అడిగి పెట్టాలని ఒక నియమం నాటి, ఏం తింటారని. మీకేం కావాలని అడిగితే వాళ్ళు అన్నారు, మేము ఎలా అడిగితే అలా భోజనం పెడతావా అన్నారు. తప్పక అన్నది అన్నది ఆవిడ. అమ్మా నువ్వు ఎన్ని పిండి వంటలు చేసావన్నది మాకు అక్కర్లా, నువ్వు అన్నం వడ్డించి దిగంబరంగా మాకు తినిపించాలి, బట్టలు లేకుండా మా నోట్లో పెట్టి అన్నాన్ని కలిపి పెట్టించు అన్నారు. వెంటనే వీడికి మతిపోయింది. ఎవడైనా సన్యాసి స్త్రీని అన్నం పెట్టేటప్పుడు గుడ్డలు లేకుండా ముద్ద కలిపి మా నోట్లో పెట్టమని అడుగుతారా, ఈ అడిగిన వారు ఎవరని వెంటనే కళ్ళు మూసుకోగానే ఆవిడకి అర్థమైపోయింది. అమ్మా బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, నన్నే పరీక్షించడానికి వచ్చారా, మీ అనుగ్రహం అనుకుని మీరు కోరినట్టే చేస్తానంది. వెంటనే ఏం చేసింది, ఆహారం పట్టుకొచ్చింది, విస్తళ్ళు పెట్టింది, విస్తట్లు అన్నీ వేసింది, శుభ్రంగా పప్పు వేసింది, నెయ్యి పోసింది, బూరెలు వేసింది, బూడిద గుమ్మడికాయ వేసింది, గోంగూర వేసింది, అన్నీ వేసిన తర్వాత ఏం చేసింది, అన్నం ముద్ద కలిపింది. ఏమమ్మో మళ్ళీ నియమం మర్చిపోతున్నావు, నువ్వు దిగంబరంగా మో నోట్లో ముద్ద పెట్టాలనగానే కంగారు పడకండి అని పక్కనే ఉన్న తన భర్త కమండలలో నీళ్లు తీసుకుని, నేనే పతివ్రతలైతే ఈ ముగ్గురు పసిపాపలైపోదురుగాక అని 3 సార్లు ఇలా చల్లింది. వెంటనే త్రిమూర్తుల ముగ్గురు బుజ్జి బుజ్జి బాబులైపోయారు. వీళ్ళని తీసుకెళ్ళి ఉయ్యాల తొట్లో పడుకోబెట్టిందట, అప్పుడే పుట్టిన పిల్లల్లో అయిపోయారు అన్నమాట వాళ్ళు. జో అచ్యుతానంత జో జో ముకుందా లాలి పరమానంద రామ గోవింద జో జో అని పాడి ఈ అన్నం ముద్దని ఇంతంత ముద్దల కింద మెత్తగా కలిపి దిగంబరంగా వాళ్ళ నోట్లో పెట్టింది. అది ఆవిడ మహిమ అంటే. ఆ తర్వాత మళ్ళీ వస్త్రాలు ధరించింది, హాయిగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. భూలోకానికి వెళ్ళిన బ్రహ్మగారు, విష్ణువు గారు, శివుడు గారు ఎప్పటికీ రావట్లేదు. భూలోకంలో అనసూయాదేవి పెట్టిన భోజనాలకు లొంగిపోయి అక్కడే ఉండిపోయారేమో అనుకుని పాపం త్రిమాతలు వచ్చారు. తీరా చూస్తే లోపల ఉయ్యాల తొట్లు, ఉయ్యాల తొట్లో పడుకుని నిద్రపోతున్న బుజ్జి బుజ్జి బాబులు, గుర్రు పెట్టి మరీ నిద్రపోతున్నారు వాళ్ళు. వీళ్ళు చాలండి తిన్నది రండి అన్నారట. ఏం వస్తారు వాళ్ళు, లేవట్లు అలాగే పడుకుని ఉన్నారు. వెంటనే పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి, నేనే పరమపతివ్రతనైతే మా ఆయన అసలు ఆకారం ధరించుగాక, ఒరిజినల్ గెటప్లోకి వచ్చేయునుగాక అన్నది. అబ్బే ఆయన ఇంకా పసిపాపగానే ఉన్నాడు. మహాలక్ష్మి, మహాసరస్వతి కూడా మా మహామహిమ వల్ల మీరు యథారూపం ధరించండి అన్నా వాళ్ళు యథారూపం ధరించలేదు. అప్పుడు వీళ్ళకి మతిపోయింది, భూలోకంలో ఒక సామాన్య పతివ్రత అనుకున్న అనసూయాదేవికి ఇంత మహిమయా, మా భర్తల్ని చంటిపాపలుగా మారిస్తే మా మహిమతో కూడా వాళ్ళని మేము యథారూపంలోకి తెచ్చుకోలేకపోతున్నామంటే అనసూయ ఎంత గొప్పదో అని అనుకుని అమ్మ దగ్గరికి వెళ్ళి, ఓ అనసూయ పతిభిక్షామ్మదేహి అన్నారు. అనగానే ఆవిడ తెల్లబోయి, అమ్మల్లారా అంత మాట అనకండి, ఇది మీరిచ్చిన మహిమ, మిమ్మల్ని నేను పూజించాను, మీరు మమ్మల్ని కూడా జయించేంత శక్తి నీకు వచ్చుగాక అని ఒకప్పుడు దీవించారు, అది మీ దేవన మహిమ, అంతేకాని నా మహిమ కాదు. మళ్ళీ ఆవిడకి అహంకారం లేదు సుమా, నిజం కూడా ఆలోచించండి, ఆ గురమ్మలు ఇచ్చిన వరం వల్ల కాకపోతే, లేకపోతే భూలోకంలో ఉన్న మానవ స్త్రీలకు ఇంత శక్తి వస్తుందా, మానవులకు అంత శక్తి వస్తుందా? ఎప్పటికీ మనం అలాగే అనుకోవాలి. అందుకని మీరు ఆజ్ఞాపించినట్టు చేస్తాను, స్వాములు నన్ను పరీక్షించారు, నేను కూడా వారిని అలా మార్చాను అని వెంటనే తన కమండల జలం చల్లి, మహాత్ముల్లారా మీ మీ స్వస్వరూపాలు ధరించండి అనగానే వాళ్ళు యథారూపం ధరించారు. అప్పుడు వాళ్ళు మెచ్చుకుని, మా అంతటి త్రిమూర్తుల్ని చంటి పాపల్ని చేసి గోరుముద్దలు తినిపించి నీ మహిమని చాటుకున్నావు, మేము మెచ్చాం, ఏం వరం కావాలో కోరుకోమంటే మీ ముగ్గురి లాంటి పిల్లలు నాకు కావాలి అన్నది ఆవిడ. అప్పుడు వాళ్ళు అన్నారు, మా వంటి వారికి ఎవరు లేరు, మేమే మా ముసలతో నీకు పిల్లలుగా పుడతామన్నారు. అదిగో ఆ వరం వల్ల అతుల రజస్ఫురిత దీధితితో బ్రహ్మాంశమున పుట్టే, బ్రహ్మదేవుడు అంశతో తెల్లని కాంతితో ఓషధులకు మూలకారకుడైన చంద్రుడు పుట్టాడు. ఆ త్రిమహర్షికి అనసూయకి బ్రహ్మదేవుడు అంశతో పుట్టిన మొదటి సంతానం చంద్రుడు. అత్రి కొడుకు కనుక ఆత్రేయ అన్నారు వీళ్ళది, ఆత్రేయ గోత్రం. ఇక దుర్వాస మహర్షిగా శివుడు తన అంశతో పుట్టాడు, రుద్రాంశతో దుర్వాసుడు పుట్టాడు, విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయుడు. ఇందాక చెప్పారు అత్రి కొడుకు ఆత్రేయ, తనంత తాను దత్తుడు వచ్చాడు కనుక దత్త ఆత్రేయ దత్తాత్రేయ అన్నమాట. ఈ ముగ్గురు పుట్టుకొచ్చారు. అందులో ఈ పుణ్యాత్ముడు అత్రిపుత్రి పుత్రుడు బ్రహ్మాంశ స్వరూపుడు చంద్రుడు. ఈయన కూడా పుట్టాక కాశీ వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ఉపాసన చేసి తన పేరు మీదుగా చంద్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. అప్పుడు ఈశ్వరుడు మెచ్చుకుని ఇతన్ని గ్రహం చేశాడు. అనగానే ఆ చంద్రలోకం దాటిపోయింది. అది అక్కడి నుంచి ముందుకెళ్ళారు. ఇప్పుడు మరో విచిత్రం కనపడింది. ఒక ఆయన ఒక చోట ధగ ధగధగ వెలిగిపోతూ ఎదురుగుండా వచ్చి, నాయన నిన్ను దీవిస్తున్నాను అన్నాడు. ఈయన ఎవరండి ఇలా వెలిగిపోతున్నాడు, ఈయన దగ్గరకు వస్తే వేడిగా ఉన్నాడు అనగానే, ఈయన తెలీదా ఈయన అగ్నిహోత్రుడు అన్నాడు పుణ్యశీలుడు. ఈయన అగ్నిహోత్రుడు అంటే ఎర్రగా జ్యోతిలో వెలిగిపోతున్నప్పుడే అనుమానం వచ్చింది సుమా, ఈయన కథ ఏమిటనగానే, సరే చెబుతున్నా విను. పూర్వకాలం బ్రహ్మ మానస పుత్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఇవన్నీ కాశీ మహిమలే, మొత్తం గుర్తుపెట్టుకోండి. ఇందులో ఈ వర్ణించే లోకాల్లో వాళ్ళంతా కాశీ వెళ్ళి లింగ ప్రతిష్ఠ చేసే అక్కడికి వెళ్ళారు. పూర్వం బ్రహ్మ మానస పుత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు విశ్వానరుడు. ఈ విశ్వానరుడు అనే ఆయనకి సుచిష్మతి అని ఒక భార్య ఉన్నది. ఈ ఇద్దరు దంపతులు అయ్యారు. పెళ్ళయి 16 సంవత్సరాలు గడిచిన పరమ పతివ్రత అయిన ఈ విశ్వానరుడి భార్య సుచిష్మతి గర్భం పండలేదు, కొడుకు పుట్టలేదు. దాంతో ఆవిడికి బెంగొచ్చింది, చిచ్చి పిల్లలు లేని బతుకు కూడా బతికినా సంతతి లేదని ఎడ్డి ఘన చింతన ముల మునిగి ముదిసి చిక్కితిన కట, సంతతి లేకుంటుట భాగ్యమే, సంతతిహీనునికి సౌఖ్య సంతతి కలదే. తండ్రి భగవంతుడా, వాసుదేవ పరంధామ, నీకు నమస్కరిస్తున్నాను. సంతానం లేదనే బాధతో చిక్కిపోయి ముసలిదాన్ని అయిపోయాను. ఎన్ని సుఖాలున్నా సంతానం లేకపోతే సుఖ సంతానం లేదు. సంతానమే నిజమైన సంతానం. సంతానం అంటే కల్పవృక్షం అని కూడా అర్థం. సంతానం అంటే తనకి పిల్లాడు పుట్టడం ఉందే, అది సంతానం అనగా కల్పవృక్షంతో సమానం. మంచి పిల్లలుంటే ఆ తండ్రికి పిల్లలు కోరిన కోరికలు తీరుస్తారు కనుక పిల్లలు కల్పవృక్షం వంటి వాళ్ళని అంతరార్థం. మళ్ళీ పనికి మాలిన పిల్లలు ఉపయోగం ఉంది, ఆ పిల్లల్ని పోషించలేక వాళ్ళతో రోజు బాధలు పడుతూ ఉంటే వాళ్ళు సంతానం కాదు, వాళ్ళు పిచ్చు మందాలు, ఎండిపోయిన వేప చెట్లు. వాళ్ళు సంతానం ప్రసాదించవా అని భావించి విష్ణువుని ప్రార్థించి ఒకరోజున భర్త దగ్గరకు వచ్చింది. ఏమండి పెళ్ళయ్యింది, ఒక్కనాడు మీ దగ్గరకు వచ్చి ఒక్క కోరిక కోరానా, నగలు అడిగానా, నాణ్యాలు అడిగానా, మీరు ఏం పెట్టినా తిన్నాను, కానీ ఇప్పుడు ఒక రంపపు కోతని మాత్రం తట్టుకోలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా గొడ్రాలు గొడ్రాలు అంటున్నారు అంతా నన్ను, బిడ్డలు లేనిదాన్ని అంటున్నారు, పసుపు కుంకాలకి నేను అర్హురాల్ని కాదు అంటున్నారు కొందరు, పేరంటానికి పిలవట్లేదు కొంతమంది, ఏ ఇంటికైనా వెడితే ఆ ఇంట్లో వాళ్ళు వసే గొడ్రాలు వచ్చిందని మొహం చూడకూడదు అంటున్నారు, అవమానిస్తున్నారు. పూర్వం అలా అవమానించేవారండి దిక్మాలను ఆడాడు కొంతమంది గొడ్రాలని. దాంతో ఈవిడ బాధపడిందనమాట. సంతానం వచ్చే మార్గం చూడరా అంటే ఆయన చిరునవ్వు నవ్వి వెర్రిదానా, చావడానికి సిద్ధంగా ఉన్న మార్కండేయుడికి ప్రాణమిచ్చిన వాడు పరమాత్మ ఈశ్వరుడు. అడిగితే లేదనకుండా ఏదైనా ఇస్తాడు. కాశికా విశ్వేశ్వరుడు, ఆ విశ్వేశ్వరుణ్ణి పట్టుకుంటాను నేను, సంతానం పొంది తీరతాను అని భార్యకి ప్రతిజ్ఞ చేసి అప్పటికప్పుడు కాలినడకన హుటాహుటిన అత్యంత పవిత్రమైన అవిముక్త హట్టభూమి వారాణసి క్షేత్రానికి వెళ్ళాడు. ఆ వారణాసి క్షేత్రానికి వెళ్ళి నిన్న మనం చెప్పుకున్నాక ప్రారంభంలో, అలాగే ముందు డుంటి విఘ్నేశ్వరుణ్ణి పూజించి అన్నపూర్ణని పూజించి లోపల ఉన్నటువంటి అన్ని నైరుతిలో ఉన్న లోలార్కాదులందరినీ చూచి శనైశ్వరుణ్ణి పూజించి విశ్వేశ్వరుణ్ణి పూజించాడు. విశ్వేశ్వరుడి దగ్గర ఎక్కువసేపు ఉండడానికి ఉండదు కదా, అందుకని మనస్సులో ఏమనుకున్నాడు, ఈ కాశీ నిండా కొన్ని లక్షలు కోట్లు లింగాలు ఉన్నాయి, కాశీలో అణువణువు శివలింగమే, నువ్వు గింజంత స్థలము కూడా శివలింగమే, ఇక్కడ ఎక్కువసేపు కూర్చుని పక్కవాడు గింటేస్తాడనే బెంగ లేకుండా ఏకాంతంగా జపం చేసుకుంటూ పూజించడానికి పనికొచ్చే లింగం ఎక్కడుంది అనుకున్నాడు. అప్పుడు శివుడు అతనికి ప్రత్యక్షమై, నాయన బ్రహ్మేశ్వర లింగానికి దగ్గరలో వీరేశ్వర లింగం అనే పేరుతో నేనున్నాను, నేను ఒకప్పుడు దక్షయజ్ఞ వినాశనానికి వీరభద్రుణ్ణి సృష్టించాను, ఆ వీరభద్రుడి చేత ప్రతిష్ఠింపబడిన నా లింగం వీరేశ్వర లింగం. విశ్వేశ్వర లింగానికి వీరేశ్వర లింగానికి భేదం లేదు, ఈ వీరేశ్వర లింగం దగ్గరికి సాధారణంగా జనం ఎక్కువగా రారు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నా వీరేశ్వర లింగాన్ని కౌగలించుకుని నియమనిష్టలతో జపం చేస్తే నీ కోరిన కోరికలు తీరుతాయి అన్నాడు. వెంటనే ఈయన కాశీలో స్నానం చేసి గంగలో నీళ్లు పట్టుకొచ్చి వీరేశ్వర లింగాన్ని భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసి మహాశ్రద్ధతో నమశివాయ నమశివాయ అంటూ వీరేశ్వరుణ్ణి పూజించాడు. 2 నెలల పాటు ఒంటిపూట భోంచేశాడు, 2 నెలల పాటు నువ్వులు తింటూ శివుణ్ణి పూజించాడు. ఇప్పుడు మీకు అర్థమైందా, మంచి సంతానం కలగాలంటే 2 నెలల పాటు నువ్వులు తింటూ శివుణ్ణి పూజిస్తే మన పిల్లలకి మంచి ఉద్యోగం వస్తుంది, వాళ్ళు చక్కగా కొరివి పెడతారు, జ్ఞానులు అవుతారు. అటువంటిది నువ్వులను అసహించుకుని, అసలు కొంతమందికి ఏమిటో ఈ నువ్వులు అంటే భయం అంటే పెచ్చాళ్ళు, వాళ్ళంత పిచ్చి పీరుకులు మరొకళ్ళు లేరని నేనల్లా, వేదవ్యాసుడు అన్నాడు. చేత్తో అందుకొద్దన్నారు తప్ప, ఆషాఢమాసం శ్రావణ మాసాలలో ఈ 2 నెలల్లో రోజు గుప్పెడు నువ్వులు తింటూ శివుణ్ణి పూజిస్తే మీ బిడ్డలు అద్భుతమైన భవిష్యత్తు పొందుతారు, గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఆల్రెడీ పుట్టేసి ఉంటే వేరే విషయం, పుట్టకపోతే ముందే తింటే మంచి సంతానం కలుగుతుంది. ఒకవేళ పిల్లలు సరిగ్గా చదువుకోక ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు ఏడిపిస్తూ ఉంటే ఆషాఢ శ్రావణ మాసాల్లో రోజు పొద్దునపూట గుప్పెడు నువ్వులు తింటూ శివుణ్ణి పూజించాలి. ఇంకా అన్నం తినకూడదు, మరి కేవలం నువ్వులు తినాలి. ఒకవేళ అన్నం తినవలసి వస్తే అన్నం తినకపోకుండా బతకలేమనుకుంటే అన్నం భిన్నం చేసుకుని, అనగా బియ్యం ఆడించి అందులో 2 గుప్పుడు నువ్వులు కలుపుకుని దాన్ని ఉప్పుడు పిండిగానో ఉప్మాగానో తయారు చేసుకుని తిని సాయంత్రం పూట కేవలం మజ్జిగ మాత్రమే తాగుతూ పాలు కూడా తాగకుండా శివుణ్ణి ఉపాసన చేస్తే ఎంత దరిద్రపు సంతానమైనా సత్సంతానం అయిపోతుంది. 2 నెలలు కాబట్టి 2 నెలలు మేము పొద్దున్నే కేజీ బియ్యం వండుకుని పప్పు వేసుకుని నెయ్యి పోసుకుని దాంతోపాటు పెరుగు కూడా కలుపుకుని తినకుండా ఉండలేమంటే నేనేం చెప్పలేను, కానీ పడితే పర్వాలేదు నువ్వులతో తినచ్చన్నమాట. తర్వాత 2 నెలలు పండు తిన్నాడు. ఆ తర్వాత 2 నెలల పాటు కేవలం ఆకులు మాత్రమే రాలినవి తిన్నాడు. ఇలా 2-5 నెలలు ఒక్కొక్క ఆహారం చొప్పున పెట్టుకుని ఈ మహానుభావుడు ఈశ్వరుణ్ణి ఉపాసన చేశాడు. ఒకరోజున ఏం జరిగింది, కార్తీక మాసం, అది పూర్ణిమ, ఉదయమే పరమ పవిత్రమైన గంగానదిలో స్నానం చేసి గంగాజలం పుచ్చుకుని విశ్వేశ్వర దర్శనం తర్వాత వీరేశ్వర లింగం దగ్గర ఎప్పుడూ జపం చేసుకునే చోటుకు వచ్చాడు. ఈ నీళ్లు లింగం మీద పోయిపోతూ ఉంటే ఆ లింగం దగ్గర లింగానికి పానవట్టానికి, పానవట్ట దగ్గర గుండ్రంగా వర్తులాకారంలో లింగం ఉంటుందిగా, ఆ పానవట్టానికి లింగానికి మధ్యలో అందమైన 3 నెలల బాలుడు కనబడ్డాడు. తెల్లగా మిస వెలిగిపోతున్న బాలుడు, ఇలా ఒయ్యారంగా ఒక పక్కకు పడుకున్నాడు. నున్నగా ఉన్నాయి అవయవాలు. కొంతమంది చిన్నపిల్లల శరీరాన్ని ముట్టుకుంటే వెన్నపూసని ముట్టుకున్నట్టు ఉంటుంది. పొద్దుటే ఆ మాత్రం వెన్నపూస తీసుకుని ఇడ్లీలో వేసుకు తింటే ఎంత రుచిగా ఉంటుందో ఆ కుర్రాడు చూస్తే అలా అంత రుచిగా ఉన్నట్టు వాడు. బాలుడు తెల్లగా మెరిసిపోతూ ఎర్రని రాగి రంగులో ఉన్న చుట్టుతో ముచ్చటగా కనపడగానే ఇతనికి అర్థమైపోయింది, ఈశ్వర నన్ను అనుగ్రహించడానికి బాలుడి రూపంలో ప్రత్యక్షమయ్యా. మీరు చూసారో కొన్ని చోట్ల పటంలో శివుడు ఇలా పడుకుని కనపడతారు, ఎంత అందంగా ఉంటాడు అండి ఆ బాలుడు. పిల్లలు అలా ఉన్నప్పుడు చాలా ముచ్చటగా ఉంటారు, అందుకని ఈయన వెళ్ళిపోయాడు. హర హర మహాదేవ శంభు అంటూ శివుడి మీద 8 పాటలు పాడేట. పాటలు ఏమిటో మనకి ఇవ్వలేదు మూలంలో, గీతములు పాడాడన్నారు అంతే. ప్రబంధంగా పాడేట, పైగా భక్తితో పాడాడు. ఆ గాత్రానికి మెచ్చుకుని ఈశ్వరుడు దివ్య మంగళ విగ్రహంతో ప్రత్యక్షమయ్యాడు. 8 భుజములతో, 3 నేత్రాలతో ఉన్న, 5 తలలతో, సోలం డమరుకం పట్టిసం వంటి ఆయుధాలతో, ఒక చేతిలో జింకని లేడిని పట్టుకుని, ఈశ్వరుడికి ఒక చేతిలో జింక ఉంటుంది చూడండి, ఉత్సవమూర్తులను లేడి కల్లా కపటం ఉండదు దానికి, ఏదో గడ్డి తింటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళి అడ్డమైన గడ్డి తిందం, అనవసరంగా విమర్శించదు ఎవడిని, లేనిపోయిన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు. అందువల్లే దాన్ని ఆ అమాయిక జీవిని తన చేతిలో పెట్టుకున్నాడు ఆయన. అందుకే సారంగపాణి అని పేరు. ఈయన సారంగపాణి, విష్ణువు శారంగపాణి. అది శారంగం ధనుస్సు, ఇది సారంగం. అలాంటి ఈశ్వరుణ్ణి చూసేట. హరహర మహాదేవ అన్నాడు అనుకోండి, భక్తి శ్రద్ధలతో మరొక్కసారి శివాయ నమః, రుద్రాయ నమః, జటాధరాయ నమః, పిశంగాయ నమః, పింగాక్షాయ నమః, లలాట నేత్రాయ నమః. ఈ విధంగా 11 నామములతో శివుణ్ణి స్తుతించాడు. అప్పుడు ఈశ్వరుడు, నాయన నీ భార్య తొందరలో గర్భవతి అవుతుంది, కొడుకు పుడతాడు, కానీ నువ్వు నన్ను చూడగానే మొట్టమొదటిసారి కళ్ళు ఇలా గబుక్కును మూసి చిట్లించావు, ఆ దోషం వల్ల కొద్ది ఇబ్బంది పడతావు, అయినా ఆ ఇబ్బంది నుంచి బయటకు వస్తావు. సంతానం కోసం వీరేశ్వరలింగాన్ని తాకి పూజించిన వారికి కోరిక తీరకుండా ఉండదు, కాబట్టి నీకు సంతానం లభిస్తుంది అన్నాడు. ఏదో చిన్న కొసమెరుపు అన్నాడు, అది ఈయనకి అర్థం కాల. సర్లే ఈశ్వరుడు అనుగ్రహించాడు కదా అని అనుకుని సంతోషంతో మళ్ళీ అభిషేకించి తీర్థం తాగి ఇంటికి వచ్చాడు. భార్యామడికి విషయం చెప్పాడు, సంతోషపడింది. ఆవిడ గర్భం ధరించింది, ఒకరోజు 2 కాదు, 12 గర్భం ధరించిందిట. సాధారణంగా 9 అయ్యాక 10 పిల్లాడు పుట్టాలి కదా, కానీ ఈవిడికి 12 కూడా గర్భంలోంచి పిల్లవాడు రాలా. దాంతో ఆవిడ బాధపడుతూ ఉంటే ఏదో చిన్న దోషం చేశానన్నాడు ఈశ్వరుడు, అది ఏమిటో నాకు అర్థం కాలేదు, దానివల్ల నీకు పురుడు రావటంలో కొంచెం కష్టంగా ఉంది అనుకుని దీనికి ఏం చెయ్యాలా అని ఆలోచించాట. అదృష్టం, నారద మహర్షి వచ్చాడు అక్కడికి. యోగ జాతకులకి అలాంటి గురువులు వస్తారు. రావడంతో ఓం నమో నారాయణాయ అంటూ లోపలికి వచ్చి కొంచెం తులసీదళం వేసిన నీరు ఓ పాత్రలో పోసి, ఇది వైకుంఠం నుంచి తెస్తున్నాను, శ్రీమన్నారాయణుని పాదాల నుండి పుట్టిన పరమ పవిత్రమైన జలం ఇది, భూలోకానికి వచ్చరికి కాలుష్యం వస్తుంది కానీ అక్కడ డైరెక్ట్ నీరు అనమాట అది. ఇందులో ఆ స్వామి మెడలో ఉన్న తులసీమాలలోని ఒక తులసి దళం వేసి పట్టుకొచ్చాను, ఈ జలాన్ని నీ భార్య చేత తాగించు అన్నాడు ఆయన. ఇది తాగ్గానే నిమిషాలలో ఆవిడికి బంగారం లాంటి పిల్లాడు పుట్టాడు, ఎర్రని దేహకాంతితో. నారదుడికి నమస్కరించాడు ఆయన. ఏమండి మా అబ్బాయి జాతకం ఏమిటో చూడండి అన్నాడు. ఇంకా పిల్లాడు పుట్టి 2 అవ్వలేదు అప్పుడే జాతకం ఏమిటంటామంటే ఏం చెప్పమంటారండి, శివుడు ఒక మాట అన్నాడు దాంతో భయంగా ఉంది నాకు అన్నట్టు ఆయన. అని నారదుడికి అన్ని తెలుసుగా, అయినా పుట్టిన పిల్లాడిని చూచి ఆపాదమస్తకం భంగకములు ఉపాంగకములు ప్రత్యంగకములు వరుస తనువైన కార్పాస తంతు సూత్రమున కుంకుమ రసాక్తంబున కొలిచి కొలిచి నారదుడు సర్వ విద్యా విశారదుడు. నారదుడు అంటే సకల విద్యా విశారదుడు, అన్ని విద్యల్లో ఆరితేరినవాడు. ఆయన ఓ చిన్న తీగ పట్టుకొచ్చాడు, అది కుంకుమ రంగులో ఉంది, ఆ తాడుతోటి అవయవాలు కొలిచాడు, పాదాలు కొలిచాడు, మెడ కొలిచాడు, ముక్కు కొలిచాడు, అన్నీ కొలిచాడు. ఆ సాముద్రిక శాస్త్ర ప్రకారంగా అంతా చూశాను, నీ కుమారుడి వంటి కుమారుడు మరొకడు ఉండడు, మంచి పేరు తెచ్చిపెడతాడు, కానీ వీడికి 12 వజ్రాయుధంతో గండం ఉంది, 12 ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బకి వీడు అయితే చచ్చిపోతాడు, ఆ గండం గడిచిందా, వీడంత గొప్పవాడు మరొకడు ఉండడు అనగానే వీడి గుండె జల్లుమంది. అయ్య బాబోయ్ ఇది ఏమన్నాడు అనుకున్నాను, శివుడు అన్నది ఇదా అనగా, అవునాయన శివుడు నీకు ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అవ్వగానే ఆనందంతో చూస్తూ ఉండవలసిన నువ్వు ఇలా ఉన్నాడు ఏమిటి శివుడు అని ఒక్క క్షణం కళ్ళు చిట్లించాట. శివుడు చిన్నపిల్లాడిగా కనబడ్డాడండి, అందమైన రూపం. శివుడేమిటి పసిపిల్లాడి కింద దిగంబరంగా అని కొంచెం మనస్సులో మొదట అతనికి ఏదో తెలియని ఒక భావం కలిగింది. దాంతో అసహ్యం కలిగింది, కళ్ళు చిట్లించి చూశాడు. అందుకే ఎప్పుడు భగవంతుడు ఏ రూపంలో ఉన్నా చిట్లించకూడదు, అసహ్యించుకోకూడదు, దానికే పరీక్ష అని పేరు. ఇప్పుడు ఉజ్జయిని వెళ్ళాం, కాలభైరుడికి మద్యంతో అభిషేకం చేస్తున్నారు ఏమిటి అని అసహ్యించుకున్నావా? నీ పని అయిపోయినట్టే. అన్ని పరీక్షలు ఆయన పెడతాడు, ఆయన ఏం చేసినా అంతే. శవం బూడిద పూయటం ఏమిటండి అని అసహ్యించుకోకో. అసలు మన శరీరమే పెద్ద శవం. ఈ దరిద్రపు కపాలం నిన్న చూశాను గోదావరి తీరంలో, కాలిపోయిన కపాలం బయటకు వచ్చింది అక్కడ ఒక శవం, మేము నిన్నే చూసాం. వాడిది కనపడిందని అసహ్యించుకుంటున్నావు, కానీ ఇది అదే కాతే. ఇది లోపల పైన కొంచెం అడ్డం ఉంది, ఇంకాను అక్కడ అడ్డం పోయింది అంతే, ఇంకా అదే నయం. ఈ పుర్రితో అసత్యాలు ఆడదు, అపవిత్ర పనులు చెయ్యదు. పనికి మాలిన వాళ్ళకి నమస్కరించి పుణ్యాత్ములకి నమస్కరించకుండా ఉండడం అనే దరిద్రపు లక్షణం అక్కడ ఉండదు ఇక, కానీ ఇప్పుడు ఉంటుంది మనకి. అందువల్లే దేన్ని అసహ్యించుకోకు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పరమాత్మే. అందుకే నాకు ఒక లక్షణం ఏమిటంటే, నన్ను ఎవడన్నా తిట్టాడంటే వాడిని ఇంకా ఎక్కువ గౌరవిస్తాను, వాడి వల్ల నేను ఇంకా జాగ్రత్తగా ఉంటాను. కనుక తిట్టడం లాభం మనకి, పొగడటం వల్ల వచ్చే లాభం ఉంది. మనని తిట్టేవాడి వల్ల లాభం ఏమిటో తెలిసినా, పందిలాగా వాడు మన పాపాలన్నీ నాక్కుపోతాడు. షిరిడి సాయి కథలో కూడా అదే చెప్పారు. ఒకడు ఉండి వాటి అత్తమాట పక్కవాడి మీద నేరాలు చెప్పేవాట. వెంటనే బాబా వారు ఏమన్నారు తెలుసా, ఒరే నీకు ఆ పందికి తేడా లేదన్నట్ట. అదేమిటంటే నన్ను పందితో పోల్చేవేమిటంటే, అవును మరి పంది మనం వెళ్ళిన మలాన్ని తింటోంది, నువ్వు వాడు చేసిన పాపాలన్నీ వాడిని తిట్టడం ద్వారా నాకేస్తున్నావు రా. అందుకని శంకరాచార్యులు వారు ఏమన్నారో తెలుసా, నన్ను రోజు తిట్టే ఇద్దరు పక్కనుంటే అంతకంటే నాకు అదృష్టం లేదన్నాడు. ఎందుకని మనం తెలుసో తెలియకో పాపాలు చేస్తే ఈ తిట్టేవాడు పట్టుకుపోతాడు కనుక. ఇక్కడ ఇంకొక గొప్ప రహస్యం ఉంది ఈ విశ్వానరుడి కొడుకు కథలోని. నారదుడు చెప్పాడు, నేను చెప్పింది కాదు. దేన్ని అసహ్యించుకోకు, తెలిసి తెలియక అభాండాలు వెయ్యకు, తెలిసి తెలియక నిందలు వెయ్యకు. నింద వేసేవాడికి వచ్చే నష్టం ఏమిటో చెబుతున్నా విను. పూర్వం భూలోకంలో ఒక గొప్ప పండితుడు ఉండేవాడు, మహాపురుషుడు. ఆయన చాలా బాగా చదువుకున్నవాడు. ఆయనకి ఓసారి వాడు నాన్నగారికి తద్దినం పెట్టే తిథి వచ్చింది, ఆబ్దికం వచ్చింది. ఆబ్దికానికి యతీశ్వరుణ్ణి పిలిచి అన్నం పెడితే పుణ్యమని శాస్త్రం. యతులు సాధారణంగా తద్దినం భోజనానికి రారు కదా, కానీ ఒక్క యతికి అన్నం పెట్టామంటే తిరుగు ఉండదు ఇక. నాబోటి పౌరాణికులు పొరపాట్లు కూడా శ్రాద్ధ భోజనాలకు రమ్మన్నా రావు,